అంతా అయ్యాక హిమవంతుడు ఇంతకీ ఏం జరిగింది వెళ్ళిన పని అన్నట్ట. ఇంత ఏర్పాట్లు అయ్యాక మళ్ళీ ఏం చెబుతాం, ఈశ్వరుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు, తొందరలో మీ దగ్గరకు దూతల్ని పంపుతాడు అనగానే శభాష శభాష అన్నట్ట ఆయన. మామూలు ఆనందం కదనమాట. సాధు సాధ్వితి సాధు సాధు అంటే శభాష శభాష అన్నాడు. ఆ పర్వతరాజుకి అప్పుడు ఆనందం కలిగింది. ఈ ఆనందం తట్టుకోలేక, అమ్మ ఇప్పుడు నేనేం చేయాలన్నట్ట. ధనం దదవు, వచ్చిన వాళ్ళకి లేదనకుండా డబ్బి, ఈ బ్రాహ్మణోత్తములు పరమ పండితులు వీళ్ళందరికీ దానం చేయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది దానం. దానము ధర్మము ఎప్పటికీ మన వెంట వస్తాయి అనగానే ఆయన బంగారపు కాసులు, వెండి కడ్డీలు, వెండి ఇంతంత కడ్డీలు ఉన్నాయట, కడ్డీలు అవన్నీ తెప్పించాడు. ఇంకా రకరకాలైనటువంటి నవరత్నాలు తెప్పించాడు. బ్రాహ్మణేభ్యశ్చ వందిభ్యః పర్వతేంద్రో ధనం దదౌ. అక్కడున్న బ్రాహ్మణులకి, వందిమాగతులకి, నిరంతరం స్తోత్రములు చేసేవారందరికీ కూడా లెక్క లేకుండా బంగారం దానం చేసేసాడు. సరిగ్గా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు పర్వతరాజుకి గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేయించి అమ్మని ఇంటికి తీసుకొస్తే బాగుండనిపించింది. ఆయన ఇంటి పక్కన గంగ నిరంతరం ప్రవహిస్తుంది. శుభవార్త విని ఇంటికి వచ్చినటువంటి పిల్లలని పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేయిస్తే వాళ్ళకున్న దృష్టి దోషం పోతుందిట. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవారంటే దిష్టి తీసేసేవారు. దిష్టి తీయడం కోసమని ఓ గుమ్మడికాయో లేకపోతే ఇంకేవో విచిత్రమైనటువంటి కొబ్బరికాయలో పట్టుకొచ్చి వాటి మీద హారతి కర్పూరం వెలిగించి గిరగిరా తిప్పి నేల మీద కొట్టేవారు. అక్కడికి కొంత దృష్టి పోతుంది, సంపూర్ణంగా దృష్టి దోషం పోవాలి. కొంతమంది కళ్ళు చాలా ప్రమాదం ఉండవు. అబ్బా వాడి దగ్గర బాగా డబ్బు ఉంది అని 4 సార్లు వాళ్ళు అలా గుడ్లు అప్పగించి చూశారంటే ఆ తర్వాత వాడి దగ్గర ఉన్న డబ్బు పోయి డబ్బు మిగులుతుంది, జబ్బు మిగులుతుంది. అందుకని అన్నిటికంటే ప్రమాదం ఈ ప్రపంచంలో ఈ దృష్టి, నరదృష్టి. ఆ దృష్టి అనే సంస్కృతమే తెలుగులో దిష్టి అయ్యింది అన్నమాట. ఈ దిష్టి తీయాలి లేదా భగవద్ ధ్యానం చెయ్యాలి. ఎంత దిష్టి తీసినా పోదు కొంతమందికి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి, గంగాజలము శిరస్సున చిలకరించుకుంటే, కాస్త గంగాజలం నెత్తి మీద పోసుకుంటే ఆ దోషం కొంత పోతుంది. పూర్తిగా గంగలో మునిగితే ఇక నరదృష్టి ఉండదు. అందుకని హిమవంతుడు తన కుమార్తెని బంధువుల్ని వెంటబెట్టుకుని గంగానది దగ్గరికి వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. స్నానం జరుగుతూ ఉంటే సరిగ్గా ఆ సమయంలో ఎదురుగుండా ఒక ఆయన వచ్చాడు. ఎర్రని బట్ట కట్టుకున్నాడు, ఎడం చేతిలో కొమ్ము బూర పెట్టుకుని కుయ్యను ఉత్తూ చేతిలో ఒక డమరకం పుచ్చుకుని భుజం మీద ఓ మచ్చలు ఉన్నటువంటి ఇలా చిన్న చిన్న స్పాట్స్ ఉన్నటువంటి ఒక దుప్పటి వేసుకుని అటు ఇటు నృత్యం చేశాడు. మహానటుణ్ణి, నటులు వచ్చినప్పుడు ఆ నటరాజుని గౌరవించాలి. శుభకార్యాలలో నటులను పిలిపించి వారి చేత నాట్యం చేయించాలి. ఆ మాత్రం నీకు తెలియదో ఈ హిమవాన్ అన్నట్ట. అబ్బా నాకు తెలియక కాదనుకో, నీ అంతటా నువ్వే వచ్చి మనోహరంగా నృత్యం చేస్తున్నావు కనుక చూస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఏది కాసేపు నృత్యం చేయి, నీకు కానుకలు ఇప్పిస్తాను అన్నాడు ఆయన. ఇక చూడండి ఆ వచ్చిన నటుట్ట, అసలు ఇటువంటి నటుడు ఎక్కడైనా ఉంటాడా అన్నట్టుగా నాట్యం చేసేసాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, హిమాలయం యొక్క కుమారులు పార్వతి చూస్తూ ఉండగా అతి మనోహరంగా పాడేశాడు ఆయన. వాదయామాస సుధ్వనిం, చేతిలో ఉన్న ఢమరుకాన్ని కూడా అద్భుతంగా వాదించాడు. సునృత్యం, మహానృత్యం చేశాడు. వివిధం గానంచాతి మనోహరం, రకరకాల పాటలు పాడాడు. ఆ పాటలు వింటున్న వాళ్ళకి మతిపోయింది. ఏమి గానం, ఏమి గానం అని ఆ గానం విని పరవశించిపోయారు. నృత్యమునకు మేనక కూడా సమ్మోహితురాలైపోయింది. ఇంకా పార్వతి అయితే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆయన పాట నృత్యం చూస్తూ చూస్తూ హా అని స్పృహదప్పి కింద పడిపోయింది. అంటే ఆనందం వల్ల పరవశత్వంతో స్పృహదప్పిపోయింది. అప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వాడు చూస్తూ ఉండగా 10 చేతులతో 5 శిరస్సులతో 3 నేత్రములతో మహాద్భుత దివ్య మంగళ విగ్రహంతో ఉన్న హరుడిగా మారిపోయాడు. ఆ నటుడు నిజమైన నటరాజే. దాంతో హిమవంతుడు తెల్లబోయి, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వరమిచ్చి దానికోసం ఇన్ని కష్టాలు పడుతున్నావా, డ్యాన్స్ నువ్వే చేస్తున్నావా, పెళ్లికి ముందు నృత్యం జరిగితే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారని శాస్త్రం చెబుతున్నది, మీ ఇద్దరు ఐకమత్యంతో ఉండడం కోసం, అంటే నా కుమార్తెని నువ్వు ప్రేమగా చూసుకోవడం కోసం నువ్వే నటుడు అయ్యావా, నటుడి రూపంలో వచ్చిన నటరాజా నీకు నమస్కారం, ఈ కానుక తీసుకో అని తన నెత్తి మీద ఉన్న కిరీటం తీయబోయాడు. ఇంతలోనే శివుడు అదృశ్యమైపోయాడు. పాపం ఇన్ని మంచి కానుకలు పట్టుకొచ్చిద్దాం అనుకున్నా ఆయన అదృశ్యమైపోయాడు రా బాబు అనుకున్నట్ట. ఇప్పుడు ఏం చెయ్యాలి? కానుక ఇద్దాం అనుకున్న తర్వాత ఎదురుగుండా ఉన్నవాడు తీసుకోకుండా అదృశ్యమైపోతే ఈ కానుకని ముష్టి వాళ్ళకి ఇవ్వాలని శాస్త్రం, భిక్షుకుడికి ఇవ్వాలి. ఎంతలో అక్కడ స భిక్షుక, ఒక భిక్షుకుడు కనపడ్డాడు. శివుడేమో మాయమైపోయాడు, ఈయన కానుక పుచ్చుకోకుండా వెళ్ళిపోయాడు. నటుడి రూపంలో ఉన్నవాడు నాట్యం చేశాక కానుక ఇవ్వకపోతే దోషమని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు ఈ కానుక ఎవరికి ఇవ్వాలి? ఎవరైనా యాచకులు ఇస్తే ఇస్తే మంచిదని శాస్త్రం. కాబట్టి ఎవరున్నారా యాచకులు అనుకుంటూ ఉంటే ఎదురుగుండా ఓ ముష్టివాడు వచ్చాట, మంచి కుర్ర యాచకుడు వాడు కూడా. ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. రావడంతో చేతిలో తంబురా పుచ్చుకొని టింగ్ టింగ్ అన్న మొదలుపెట్టాడు. ఏదో మనకి సతీ సుమతిలో లాగా నీదానం నీ ధర్మం, ఎంత గొప్ప పాటలండి అవి, ఎన్నిసార్లు పాడుకున్న ఆనందం అన్నమాట. నిత్యం జపం చేసేవాళ్ళకంటే దానం చేసేవాడికి ముక్తి వస్తుందని అంటారు. అందులో ఎంత మాటదండి, దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే యతిరాజు కల్నా దానాలు చేసే సంసారిమిన్న, జపమాచరిల్చే జడధారి కల్నా దానాలు చేసే సంసారిమిన్న, నిరతాన్న దానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల, మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల, నెరదాత పేరే నిలిచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. ఇలా దాన ధర్మాల గురించి కొత్తగా వచ్చిన భిక్షుకుడు గానం చేస్తున్నాడు. అప్పుడు మేన, స్వామి ఏమిటో మన అమ్మాయి పెళ్ళి మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని చిత్రాలు విచిత్రాలే, ఈ ప్రపంచం అంతా ఎంత చిత్ర విచిత్రాలతో కూడి ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తున్నది. ఏమి మాయ ఇది? మంచి నృత్యం చేశాడు ఒకడు, తీరా నృత్యమునకు మీరు కిరీటం ఇవ్వబోతే ఆయన శివుడిగా మారి మాయమైపోయాడు. పోనీ ఆయనకి ఇచ్చేది ఏదో ముష్టాడికిద్దామంటే కొత్త ముష్టాడు వచ్చాడు. ఈ ముష్టాడు కొంచెం మంచి బలంగానూ ఉన్నాడు అందంగానూ ఉన్నాడు, వీడేమో దానం ధర్మం అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనగా, కిరీటమే కాదు ఆయన చెప్పినట్టుగా మన సంపదలన్నీ మనతో పట్టుకెడతాం, ఆ సత్యాగ మనతో ఏవీ రావు. కాబట్టి మన దగ్గర ఉన్న నవరత్నములు మంచి మంచివన్నీ పాత్రలో బంగారు పాత్రలో పోసి ఇక్కడికి పట్టుకురా అనగానే మేనాదేవి భిక్షుక కాసేపు ఆగబోయి ఆయన లోపలికి వెళ్ళి ఓ మంచి బంగారపు పాత్ర పట్టుకొచ్చిందట. తతో మేనా సురత్నాని స్వర్ణ పాత్ర స్థితాని చ. అప్పుడు మేనాదేవి భర్త చెప్పినట్టుగా పెద్ద బంగారపు గిన్నెటి పట్టుకొచ్చింది. ఏ చిన్న బంగారం గిన్నె కాదు మళ్ళీ అన్నమాట. కొంతమంది బియ్యం పోస్తారు ముష్టాడికి ఇంత గ్లాస్ తెస్తారు, అలా కాకుండా పెద్ద పాత్ర బంగార పాత్ర పట్టుకొచ్చి దాని నిండా నవరత్నములు అవి కూడా ఖరీదైన రత్నములు పోసింది. వాటితో పాటు పళ్ళెంలో భర్తగారి కిరీటం పెట్టింది. రావోయి భిక్షుక ఈ భిక్ష స్వీకరించు, దానం ధర్మం అన్నావు కదా అందావిడ. దానం ధర్మం అంటే ఈ రాళ్ళు రప్పలో బంగారమునా అన్నాడు ఆయన. మరి ఏం కావాలి? బంగారం లాంటి మీ అమ్మాయి కావాలన్నాడు ఆయన. యాచే శివాంచితం, బాకీ బంగారం వద్దు, బంగారం లాంటి ఈ అమ్మాయి కావాలి అనగానే మేనాదేవికి ఆశ్చర్యము కోపము కూడా వచ్చేసాయి. చుకోప అతి విస్మిత అంటే ఏమిటి, ఒక పక్కన కోపం విస్మయం కలిగాయి, పళ్ళు పటపట కొరికి అందుకే అడ్డమైన వాడిని నెత్తి మీద పెట్టుకోవద్దని బిడ్డల్ని వాళ్ళకి చూపించొద్దని ఈ మొగుడికి చెబుతూ ఉంటే వినిపించుకోడు, ఎవడు కనపడితే వాడికి దానం ధర్మం అంటావు. చూసావా ఈ భిక్షుకుడు పేదవాడు కదా అని వాడి గానములకు మెచ్చుకుని నగలిద్దాము, నాణ్యాలిద్దాము, బంగారం ఇద్దాము, నవరత్నాలు ఇద్దాం అనుకుంటే వీడు ఏకంగా కుమార్తెని అడుగుతున్నాడు. ఎవరక్కడ వీడిని మెడబట్టుకు గంటండి అంది. సరిగ్గా హిమవంతుడు వెనక నుంచి వచ్చేటప్పుడు ఈ భిక్షుకుడు ఏమన్నాడు అన్నట్ట, సరిగ్గా వినపడలేదులండి ఆయనకి. ఎంతసేపు కూతురు పెళ్ళనే ఆనందంలో ఉన్నాడు కదా అనగానే మళ్ళీ నా నోటితో చెప్పించిన, వీడు నీ కుమార్తెను అడుగుతున్నాడు, మనం శివుడికి ఇచ్చిబడి చేద్దాం అనుకుంటూ ఉంటే అనగానే హిమవంతుడు ఆగ్రహంతో వచ్చి, ఒరే ముష్టివాడ, నువ్వు ఎక్కడ, నీ బతుకు ఎక్కడ, ముష్టివాడు విశిష్టయైన అపర్ణను అడగడమా అని అమాంతంగా దగ్గరకు వచ్చి, ఇది ఎవరికైనా సహజమే కదండి, కూతుర్ని అడిగితే ముష్టి అడిగి ఇస్తాడా, అందుకే నేను వచ్చి బలంగా ఆ ముష్టివాడు రెండు చేతులు పుచ్చుకుని ఒక్క తోపు తోశాడు. కానీ చిత్రడు తెలుసా, ఆ ముష్టివాడు అలా స్థాణువులో కదలకుండా ఉండిపోయాడు. ఈయన రెండు చేతులు పుచ్చుకుని ఎంత గింజుకున్నా కదలలేదట. హిమాలయ పర్వతం బండరాయి ఆయన, ఈ బండరాయి దెబ్బకు కూడా అవతల వాడు ఇంకా బండనుకుంటాను, ఇంత పిసర కదలలేదు. హిమవంతుడు ఆశ్చర్యపోయాడు, ఇదేం గొడవరా బాబు, కోపితం ముని సప్తమ, ఎవడు వీడు గంటలేకపోతున్నాడు అనుకుని, నా భటులారా, కుమారులారా, అందరు రండిరా, మన అందరం శక్తంతో ఉపయోగించి వీడిని ఇక్కడి నుంచి విసిరి వదలు పారేద్దాం పర్వతం అవతలు అన్నట్ట. దాంతో ఈ హిమాలయ పర్వతం కొడుకులైన మైనాకాదులు ఇంకా ఆయన పరివారం వీరులు అందరూ వచ్చారు. ఎంతమంది కలిసి ఆ ముష్టివాడి మీద పట్టుకుని వాడిని అని గెంటారు. ఆ ముష్టివాడు పిసరు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఒరే నువ్వు ముష్టివాడివా, లేక ఎవరన్నా విచిత్రమైన వ్యక్తివా, ఏనుగులు మింగావా, పలహారం చేసేవాటంటే కొండల పలహారం చేసేవా అన్నట్టుగా ఏమైనా మింగావా అన్నారట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఎదురుగుండా ఉన్న ముష్టివాడి నెత్తి మీద ఒక కిరీటం వచ్చింది, చెవులకు కుండలాలు వచ్చాయి, పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, నాలుగు రూపాలు ధరించిన విష్ణు కింద కనబడ్డాడు. ఇంత పూర్వం తెల్లవారుజామున హిమాలయ పర్వతం పరమ విష్ణు భక్తుడు కదా ఆయన, వైష్ణవోత్తముడు, తెల్లవారుజామున లేచి విష్ణుమూర్తిని పూజించాడు. విష్ణువుకి ఆయన సమర్పించిన వస్త్రమే ఇప్పుడు ఈ ముష్టివాడి దగ్గర ఉన్నది, ఆయన విష్ణువు మీద వేసిన గంధమే ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నది. ఆనాడు ఆయన పూజలో విష్ణువుకి ఏమి సమర్పించాడో అవన్నీ ఎదురుగుండా ఉన్నటువంటి ముష్టివాడి దగ్గర కనబడ్డాయి. ఈ విధంగా ముష్టివాడు అచ్చం విష్ణువులా కనబడి చూస్తూ ఉండగా అంతలోనే మహాద్భుతంగా రుద్రుడిగా మారిపోయాడు. తతో దదర్శతం తాత రుద్ర రూపం మహాద్భుతం, నిమిషాల్లో తెల్లగా బూడిద పూసుకుని 10 చేతులతో 5 శిరస్సులతో ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి అర్థమైంది హిమవంతునికి, ప్రభు ఇప్పటి నాకు నా అజ్ఞానం తొలగిపోయింది, శివుడివైనా కేశవుడివైనా హరివైనా హరుడవైనా నువ్వే, నేను తెల్లవారుజామున లేచి ప్రతిదినము శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తాను, నారాయణునికి సమర్పించిన సమస్త పూజాద్రవ్యాలు నీ శరీరం మీద కనబడ్డాయి, వారి పిచ్చివాడా నేనే శివకేశవుల్నిరా అన్నట్టుగా నాకు కాసేపు కేశవుడి రూపంలో కనబడి అంతలో నేను అసలు రూపం ధరించి నన్ను నా కూతుర్ని అడగడానికి వచ్చావా, నా కూతుర్ని యాచించడానికి నా దగ్గరకు వచ్చావా, ఆది భిక్షువు నువ్వు కాదు కాదు, అందరినీ భిక్షువుల్ని చేసే మహాత్ముడి వినువు, నిన్ను గ్రహించలేకపోయాం, దా నా కూతుర్ని ఇస్తానన్నట్ట. అంటూ ఉండగా ఆ భిక్షుకుడు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు ఆయన తల పట్టుకుని భగవంతుడు వచ్చి, నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి నిరూపించిన, ఆయనకి కూతుర్ని ఇవ్వలేకపోయాను, అజ్ఞానంలో పడి గెంటేశాను, అల్లుడి గారిని కాబోయే అల్లుడిని వెడబట్టు గెంటితే మళ్ళీ వస్తాడా, లేక అల్లుడా గిల్లుడా అంటాడా అనుకుని దుఃఖం చెందట. శివుడు మనల్ని వంచాడు అనుకున్నారు, పరీక్షించాడు అనుకోలేదట. ఆ వాం శివో వంచయత్వ, మన దంపతులం శివుడి చేతిలో మోసగింపబడ్డాం అనగానే అప్పుడు పార్వతి, మోసగింపబడ్డానికి గల కారణం ఏమిటో తెలుసా, మీకు పూర్తిగా శివుడి మీద భక్తి లేకపోవటమే, మీలో ఇంకా ఎంతో కొంత అవిశ్వాసం ఉన్నది. పార్వతికి ఆ విషయం తెలిసి ఉండే, అందుకని తల్లిదండ్రులతో అంది, శివుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన మేనాదేవి మనసులో కొంచెం భీతి ఉంది టండోయ్, నిజంగా శివుడి గురించి అందరూ ఒప్పుకొడుతున్నట్టుగా ఆయన గొప్పవాడేనా లేక దరిద్రుడా, కనీసం ఓ సింగిల్ బెడ్ అపార్ట్మెంట్ కూడా లేదట కదా ఆయనకి, అలాంటి వాడిని మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అల్లుడిగా ఎలా అంగీకరిస్తాను, వాడు పెళ్లి చేసుకుని మా అమ్మాయిని సుఖపెడతాడని లోపల కొంచెం ఆయన మీద ఉంచవలసినంత ప్రేమ ఉంచటం లేదు, ఆయన మీద ఉండవలసిన గురి లేదు, అందుకే శివుడు ఇప్పుడు ఇలా పరీక్షించాడు అనగానే లెంపలు వేసుకుని, ఇంకా మేము శివుణ్ణి భిక్షుకుడు అనం, రక్షకుడు అంటాం, త్రక్షణుడు అంటాం, ఆయన్ని గౌరవిస్తాం, అమ్మాయి నువ్వు చెప్పినట్టే మనస్ఫూర్తిగా శివుణ్ణి అల్లుణ్ణి చేసుకుంటాం అన్నారు. ఈలోపు దేవతలకు ఒక అనుమానం వచ్చింది, ఈ హిమాలయ పర్వతం శివుణ్ణి అల్లుడు చేసుకోబోతున్నాడు. అల్లుడు చేసుకునే ముందు ఏం చేయాలి? కాళ్ళు కడగాలి. కన్యాదానం చేసే ముందు కాళ్ళు కడగాలి. సమస్త లోకేశ్వరుడైన శివుడికి కాళ్ళు కడిగినటువంటి వాడు తక్షణం ఆయన లోకానికి వెళ్ళి ముక్తి పొందుతాడని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు రేపో మాపో పెళ్లి సంబంధం కుదిరాక ముహూర్తం పెడతారు. సుముహూర్తానికి శివుడు అక్కడికి కడతాడు. ఈయన ఏం చేస్తాడు? శివుడి కాళ్ళు కడుగుతాడు. కడగ్గానే ఏమవుతుంది? నా కాళ్ళు కడిగావు కనుక ఆ పుణ్యం వల్ల శాశ్వత మోక్షం పొందు అంటాడు శివుడు. అప్పుడు ఈ హిమాలయం కాస్త పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు హిమాలయ పర్వతం లేకపోతే భూమి ఏమవుతుంది? ఈ హిమాలయ పర్వతంలో ఉన్న నదులు, నదములు, వృక్షములు, అటవీ సంపత్తో పాటు కింద అనేక ధాతువులు ఉన్నాయి. బంగారం, నవరత్నాలు ఇవన్నీ ఉంటాయి. ఈ సంపదలన్నీ ప్రజలకు దక్కవు. అసలే మానవులు ఈ మధ్యకాలంలో నానాయాత్ర పడుతున్నారు, దిక్కుమాల కరోనా వైరస్ లాంటి వైరస్ తోటి. ఆ టైంలో ఉన్న రత్నాలు కూడా పోతే వీళ్ళు ఏమైపోతారు? కాబట్టి హిమవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ కైలాసానికి వెళ్లకుండా చూడాలనుకున్నారట. వెంటనే వీళ్ళందరూ కలిసి హిమవంతుని దగ్గరకు వచ్చారు. హిమవాన్, నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావు అన్నారట. వెళ్ళలో వాళ్ళకే బుర తక్కువ, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంత పూర్వం పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం అవ్వాలి, కుమారస్వామి పుట్టాలన్నారా, ఇంతలోనే ఏం బుద్ధి వచ్చిందో కర్మయోగం, ఏ రోగం వచ్చిందో తెలియదు, వాళ్ళ బుద్ధి మారిందట. ఇదే శివమాయ. అందుకని హిమవంతుడి దగ్గరికి, మేనక దగ్గరికి వచ్చారు. అమ్మా మేనా, హిమవాన్, మేము చెప్పేది వినండి. శివుడికి కనుక మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారా, మీ బతుకు ఎందుకు పనికి రాకుండా పోతుంది. మీ అమ్మాయిని సక్రమంగా చూడడం మాకు బాగా తెలుసు. కోపిష్ఠి ఆయన, పాపిష్ఠి ఆయన, డబ్బు లేనివాడు, మా మాట విరు. నువ్వు ఏమైనా సరే తిరస్కరించు, నీ భర్త కాదన్నా నువ్వైనా మా మాట విను అని బాగా ఎక్కేశారు. పరమదరిద్రుడు శివుడు అన్న భావన మళ్ళీ ఆవిడలో కలిగించి వాళ్ళు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అదృశ్యమై స్వర్గానికి వెళ్ళగానే బృహస్పతి ఇంద్రుడిని పిలిచి, ఇంద్ర, ఎంత వెర్రి పని చేశావు. అసలే మేనాదేవికి శివుడంటే నమ్మకం లేదు. దానికి తోడు నీ కర్మయోగం వల్ల ఇప్పుడు ఈ దేవతల్ని వెంట పెట్టుకుని శివ వ్యతిరేకమైన మాటలు చెప్పావు. ఆ మాటలు ఆవిడ చెవిన పడ్డాయి. ఆవిడ నమ్మిందా శివపార్వతుల కళ్యాణం ఆగిపోతుంది. ఆగిపోతే తారకాసురుణ్ణి చంపే కుమారుడు ఎలా పడతాడు? నీ బుద్ధిలా పాడైపోయింది ఏమిటన్నట్ట. అప్పుడు ఇంద్రుడు పశ్చాత్తాపడి, శివనింద చేశానా, శివుణ్ణి కాదన్నానా, ఎందుకు ఈ మాట నేను అన్నాను? దేవతల్ని వెంట పెట్టుకుని శివుడికి పార్వతినివ్వవద్దని నా వంటి వాడు హిమవంతుడికి చెప్పడమా గురుదేవ, దీనికి ఏం కారణం అన్నట్ట. అప్పుడు బృహస్పతి చిరునవ్వు నవ్వి, ఒకప్పుడు నేను నీ సభకు వచ్చాను, అప్పుడు నువ్వు అహంకారంతో సభకి వచ్చిన నన్ను చూచి లేచి నిలబడక సింహాసనం మీద టీవీగా కూర్చున్నావు. నా కోసం ఎప్పుడు ఒక ఆసనం ఉంటుందే, ఆ ఆసనంలో నీ కొడుకును కూర్చోబెట్టావు. అప్పుడు నేను కాసేపు సభలో నిలబడ్డాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సభలోకి పెద్దలు వచ్చినప్పుడు ఒక సీట్ ఇవ్వాలి. నా ఓటి వాడు వచ్చాడు హఠాత్తుగా, మీరందరూ కూర్చున్నారు, ఒక్క క్షణమైనా లేచి కూర్చోండి. ఆ తర్వాత ఎలాగో నేను పైకి వచ్చేస్తాను. కానీ అలా ఇవ్వకపోతే మహాపాపం అది. అందులో నా గురుస్థానంలో నీ కొడుకును కూర్చోబెట్టావు, వాడు నేను వస్తే లేవలేదు. అప్పుడు నువ్వేం చేయాలి? కుమారా, ఇది గురువుగారి ఆసనంరా, లే అనాలి. అలా అనలేదు, అహంకారంతో చూశావు. దాంతో నేను అలిగాను, నీవు శివద్రోహము చేసి తద్వారా ఇబ్బందులు పాలువుదువుగాక అని చెప్పించి అదృశ్యమైపోయాను. అందుకే నువ్వు ఇప్పుడు శివద్రోహం చేసావు, తారకాసుడి చేతిలో నడ్డి విరగొట్టించుకున్నావు, రేపొద్దురు కూడా కుమారస్వామితో తగాదా పడి కొన్ని చివాట్లు దెబ్బలు తింటావు అనగానే, గురుద్రోహం చేసిన నన్ను క్షమించలేరా, గురువులు అవ్యాజ కరుణామూర్తిలే, ఇలా చెప్పిస్తారా, నన్ను క్షమించండి అన్నాడు ఆయన. కుమారస్వామి వేదిక ముందు దండయాత్ర కడతావు, ఆ తర్వాత నా అనుగ్రహం వల్ల నేనిచ్చిన శాపం తొలగిపోతుంది. అప్పుడు కుమారుణ్ణి గుర్తుపెట్టి కాళ్ళు పట్టుకుని దేవసేనానిగా చేసుకుంటావు, దేవతలకి సేనాధిపతిగా చేసుకుని తద్వారా తారకాసురుణ్ణి సంహరించి విజయం పొందుతావు, నీ దోషం పోతుంది. శివకళ్యాణం చూడగానే గురువుగారిచ్చిన శాపం తొలగి కుమారస్వామికి కించిత్తు మాత్రమే అపచారం చేస్తావు, తర్వాత ఉపచారమే చేస్తావు. అపచారం కించిత్తు, ఆ తర్వాత ఉపచారమే చేసి ఆయనకి భక్తుడు అవుతావు అని శాపాన్ని క్రమరించాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలన్నాడు ఆయన ఇంద్రుడు. ఒకసారి శివనంద చేశాక అది మహాపాపం అంటారు కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే నిత్యం మందాకిని నదిలో స్నానం చేయి. దేవలోకంలో మందాకిని అనే పేరుతో గంగా నది ప్రవహిస్తోంది, అందులో స్నానం చేసి ఆ నీళ్లు పట్టుకొచ్చి శివుడి మీద పోయి. శివుడికి మందాకిని జలం అంటే చాలా ఇష్టం. మందాకిని జలంతో శివలింగాన్ని అభిషేకించు, మందార పుష్పాలతో శివుణ్ణి పూజించు, ఇక నీకు శివనిందా దోషం పోతుందన్నాడు. అందుకనమాట ఏది మనకి పంచాక్షర స్తోత్రం ఒకటి ఉంటుంది. ఆ స్తోత్రంలో మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ. నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఉన్న అక్షరాలు తీసుకుని తస్మై నకారాయ, తస్మై మకారాయ, తస్మై శికారాయ, తస్మై వకారాయ, తస్మై యకారాయ నమశివాయ అని ఆ ఐదు అక్షరాలు వచ్చేలాగా స్తోత్రం రాశారు. దానికి శివ పంచాక్షర స్తోత్రం అని పేరు. చాలా గొప్ప స్తోత్రం. అందులో మకారాయ అన్న చోట మందాకిని సలిల గంగానదీ జలము చేత నిరంతరం అభిషేకం అందుకునేవాడా. ఆ తర్వాత చందనాదులు పక్కన పెట్టారనుకోండి. చిట్ట చివరి మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ. మందార పుష్పాలు, మందాకిని జలం, ఈ రెండు ఆయనకి అంత ఇష్టం అన్నమాట. మనం కూడా గంగాజలంతో శివుణ్ణి అభిషేకించి మందార పుష్పాలతో పూజిస్తే తెలిసి కానీ తెలియక కానీ దైవ నింద చేసినా మాతృపితృ నింద చేసినా ఆ దోషం తొలగిపోతుంది. మళ్ళీ గురునిందా పాపం మాత్రం గురువుగారి కాళ్ళు పట్టుకుంటే తప్ప పోదట. మళ్ళీ గురువుగారిని తిట్టి ఇలాగ అభిషేకం చేస్తే పాపాలు పోవు. దేవతలను నిందించినా, తల్లిదండ్రులను నిందించినా, మహాత్ములను నిందించినా, పురాణములను నిందించినా పాప ప్రాయశ్చిత్తంగా శివుణ్ణి అభిషేకించి మందార పుష్పాలతో పూజిస్తే చాలు, ఆ పాపం తొలగిపోతుంది. ఒక్క గురుద్రోహం మాత్రం మళ్ళీ గురువుగారినే కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆయన్ని క్షమించమంటే ఆయన క్షమిస్తేనే పోతుంది. అందుకే గురుద్రోహమే చెయ్యొద్దన్నారు అసలు. ఇప్పుడు ఇంద్రుడు అలా ప్రాయశ్చిత్తంలో పడ్డాడు. ఇంకిక్కడ మేన భర్తని పిలిచి, ఏమండి ఇందాక ఎవరో వచ్చారు, వాళ్ళెవరో ఏమిటో చూసారా, వాళ్ళంతా శివుడికి మీ అమ్మాయిని ఇవ్వద్దంటున్నారు, శివుడు దౌర్భాగ్యుడు అంటున్నారు, నాకు అప్పటి నుంచి భయం పట్టుకుంది, నా మాట వినండి, ఎందుకండి ఎప్పుడు అనుమానంతో పనిచేయటం, ఒక్కళ్ళైనా శివుడి గురించి సక్రమంగా చెబుతున్నారు, ఎవడొస్తే వాడే శివుడికి ఇవ్వద్దంటున్నాడు. అలాంటి వాణ్ణి చూస్తూ చూస్తూ బంగారం లాంటి మన అమ్మాయికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం, నమన్యసే వచోచేన్మే మరిష్యామి న సంశయః. మీరు కనుక శివుడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారంటే నేను చచ్చిపోతానంది ఆవిడ, నేను చచ్చిపోతాను. అదే మరిష్యామి అన్నది సుస్పష్టంగా. ఇంకెంతకంటే ఏం చెబుతాం, నేను చస్తానోయ్ అంటే చచ్చకే అన్నాడు ఆయన. కాస్త ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నేను చావకపోతే ఏం చేస్తానో తెలుసా, తక్ష్యామి చ గృహం సద్యో, ఇల్లు విడిచి పారిపోతాను. భార్య ఇల్లు విడిచి పారిపోయిందని తెలిస్తే నీకు అప్రతిష్ట. అయ్యో అన్నాడు ఆయన. లేదా సద్యో భక్షయిష్యామి వా విషం, ఆయన వద్దంటూనే వినిపించుకోకుండా ముందేమో చస్తానంది వద్దన్నాడు ఆయన, అయితే ఇల్లు వదిలిపోతానంది వద్దన్నాడు ఆయన, భక్షయిష్యామి వా విషం, విషం తాగుతాను నీకు పెట్టేస్తాను, నేను తాగడమే కదా నీకు కూడా పెడతాను. గలే భద్వాంబికామ్రజ్య యాస్యామి గహనం వనం. ఓ అరే బాబోయ్ ఇంత కోపం వచ్చేస్తుంది అనిపిస్తూ ఒక్కొక్కటి చూస్తే, మన అమ్మాయి మెడకి తాడు కట్టి గొరగొర ఈడ్చుకుని అడవికి పోతాం, మేమిద్దరం రహస్యంగా ఉంటాం, లేదా ఇద్దరం ఆ తాడుతోటే ఊరేసుకుని వస్తాం, మహాసముద్రంలో అమ్మాయిని ముంచి చంపేస్తాను, కానీ చూస్తూ చూస్తూ రుద్రుడికి ఇచ్చి పెళ్లి చేయను, భద్రం లేని చోట ఏం వివాహం జరుగుతుంది. అమ్మాయి ఎందుకే మా ఇంట్లో పుట్టావు నువ్వు, నీలాంటి బంగారం లాంటి పిల్లల్ని చూస్తూ చూస్తూ పనికిమాలి వాడికి ఇస్తున్నావు, మీ నాన్న మూర్ఖుడు మా మాట వెండు అని కాసేపు ఏడ్చింది. ఇలా గుండెలు బాదుకుని ఆవిడ ఇక్కడ ఏడుస్తూ ఉంటే హిమవంతుడు పార్వతిని పిలిచి, ఈ పిచ్చిది ఇలాగే అంటుంది, తర్వాత ఆవిడే సర్దుకుంటుంది, ఎక్కువ ఏడుస్తూ తిడుతున్నప్పుడు దగ్గర లేకుండా ఉండడమే మంచి మార్గం, నీ దారి నువ్వు వెళ్ళిపో నా దారి నేపోతున్నాను అన్నట్టు. ఇది మంచి సలహా అండి. ఎప్పుడైనా ఇంట్లో రెచ్చిపోతున్నప్పుడు అప్పుడు సమాధానం ఇవ్వకూడదు. భార్యకి కోపం వచ్చి భర్తగారిని నోటికి వచ్చినట్టు తిడుతున్నప్పుడు భర్తగారు కిక్కురు మరకుండా వెళ్ళిపోవాలి, అలాగే భర్తగారు తిట్టినప్పుడు భార్యగారు సర్దుకోవాలి. ఇద్దరు ఒకేసారి కోపం తెచ్చుకుంటే అప్పుడు విడాక్. అందుకని శాస్త్ర ప్రకారం ఏంటంటే ఒకరికి కోపం వస్తే రెండో వాళ్ళు తగ్గాలి. అయినా నేను మీకు చెప్పాలండి, ఎన్నేళ్ళు అనుభవంతో ఉన్నారు. చెప్పొచ్చేది ఏంటంటే ఆయన సైగ చేసి కూతుర్ని వెళ్ళిపోమన్నాడు, తాను వెళ్ళిపోయాడు. ఆయన ఇదంతా దివ్య దృష్టితో ఎప్పటికప్పుడు అన్నీ చూస్తున్నాడుగా శివుడు. ఓ అరి ఎంత చిచ్చు పెట్టేవట్రాడు అనుకుని నొసట చిచ్చుకన్నున్నటువంటి పరమాత్ముడు చొప్పున అరుంధతి సంయుతముగా సప్త ఋషులను పిలిచే. అరుంధతి సమేతంగా సప్త ఋషులు తలుచుకున్నాడు. సప్త ఋషులు తలుచుకోవడం కాదు, అరుంధతితో పాటు. ఎందుకంటే సప్త ఋషుల్లో తక్కిన వాళ్ళు అప్పుడప్పుడు భార్య లేకుండా వస్తారు, కానీ అరుంధతి లేకుండా వశిష్ఠుడు రాకూడదు, వస్తే ఆ కార్యక్రమం అంత బాగా జరగదు. అందుకని అరుంధతి సమేతముగా నక్షత్ర పర్వతం దగ్గరికి వెళ్ళి సప్త ఋషుల్ని తలుచుకున్నాడు. ఆ క్షణమే వచ్చారు వాళ్ళంతా, జయ జయ శంభో, జయ జయ శంభో, జయ జయ శంకర అంటూ ఆయనకి నమస్కరించారు. ప్రభు, మేము ఏమని వర్ణించగలం నిన్ను? నీ రూపం నిర్వికారం, నీ శక్తి అనంతం, అటువంటి పరమేశ్వరుడు మమ్మల్ని హఠాత్తుగా ఇక్కడికి పిలిపించాడు, ఏదో కారణం ఉంటుంది. సర్వోత్కృష్టం మహారాజా సార్వభౌమ దివౌకసాం స్వభాగ్యం వర్ణ్యతే స్వాభిః కిం పునః సకలోత్తమం తపస్తప్తం త్రిధా పూర్వం వేదాధ్యయనముత్తమం అగ్నయశ్చ హుతాః పూర్వం తీర్థాని వివిధాని చ వాంగ్మనః కాయజం కించిత్ పుణ్యం స్మరణ సంభవం తత్సర్వం సంగతం చాద్య స్మరణానుగ్రహాత్తవ. ప్రభు, మా భాగ్యమే భాగ్యం, మా అదృష్టం ఇంత అని మేము వర్ణించలేము. పూర్వం మేము శరీరంతో, వాక్కుతోటి, మనస్సుతోటి తపస్సు చేశాం, నిన్ను అర్చించాం, వేదాధ్యయనం చేశాం, అగ్నిహోత్రాలు వేల్చాం, తీర్థయాత్రలు సేవించాం. ఆ పుణ్యం ఇవాళ ఫలించింది. తీర్థయాత్రలు ఎందుకు చేస్తారు? వేదములు ఎందుకు చదువుతారు? యజ్ఞములు ఎందుకు చేస్తారు? పరమేశ్వర సాక్షాత్కారం కోసం. ఆ పరమేశ్వరుడు మేమెప్పుడూ చేసిన పుణ్యం ఫలింపజేసి ఇన్నాళ్ళకి మాకు దర్శనమిచ్చాడు. నిన్ను నిరంతరం స్మరించే మహాయోగులం కంటే కూడా మేము గొప్ప యోగులం. నిన్ను నిరంతరం తలుచుకునేవాడు చాలా యోగులు ఉన్నారు, వాళ్ళకంటే మేము ఎందుకు అదృష్టవంతులం అంటే, వాళ్ళు నిన్ను తలుచుకుంటూ ఉంటే నువ్వు మమ్మల్ని తలుచుకున్నావు. నిన్ను నిరంతరం తలుచుకునే మానవుడు కృతార్థుడు అవుతాట. అటువంటిది నీ చేత మేము తలుచుకోబడితే ఇంక మేము ఎంత కడతాం? నిన్ను స్మరిస్తే వాడు గొప్పవాడవుతాడు, కానీ నువ్వు మమ్మల్ని స్మరించావు రమ్మని. ఇది మా భాగ్యం, మేము చాలా గొప్పవాళ్ళం. పొట్టేడికి ఎత్తుగా ఉన్న పండు అందడం కష్టం, కానీ ఆ పండు అందితే పొట్టేడంతా ఆనందపడతాడు, నేను గట్టాను అనుకుంటాడు. వామనస్య ఫలం యద్వత్. పొట్టివాడికి హఠాత్తుగా ఎత్తుగా ఉన్న పండు అందితే ఎంత ఆనందం పొందుతాడో మేమంత ఆనందం పొందాం. జన్మాంధస్య దృశ్యూయత. పుట్టుగుడ్డాడు ఉన్నాడు, వాడికి ఏం కనపడదు, వాడికి హఠాత్తుగా అన్ని కనపడటం మొదలైతే వాడు ఎంత ఆనందం పొందుతాడు? నిన్ను చూచిన మేము జన్మాంధుడు చూడగలిగినట్టుగా ఆనందం పొందుతున్నాం. ప్రభు, ఇప్పుడు మా చేత ఏదన్నా పని చేయించుకో, కర్తవ్యం నిర్దేశించు అనగా, ఋషులారా మీరు ఎల్లవేళలా పూజనీయులు, ఇప్పుడు మరింత పూజనీయులు. మీరు నా భక్తులు కాబట్టే నాకున్న పూజార్హత మీకు కూడా కలిగించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచిన పని సర్వలోకోపకారం, జగదంబా మనః కారణం, నాకు కూడా ప్రీతి కారణం. దుర్మార్గుడైన తారకుడి వల్ల దేవతలందరికీ దుఃఖం వచ్చిన విషయం మీకు తెలుసు. బ్రహ్మ అటువంటి వరం వాడికి ఇచ్చాడు. రుద్రవీర్య సముద్భవుడైన కుమారుని చేతిలో మాత్రమే తారకునికి మరణం అనుగ్రహించాడు విరించి. ఇప్పుడు కుమారుడు రావాలి, రావాలంటే శివాదేవి నాకు భార్య కావాలి. నేను పార్వతికి మాట ఇచ్చాను, దేవతల ప్రేరణతో నేను శివనింద చేశాను పార్వతి దగ్గర, ఆవిడ తట్టుకుంది. దేవతలు అనుకోకుండా వెళ్ళి హిమాలయ పర్వతానికి నచ్చ చెప్పారు శివుడికి పార్వతినివ్వద్దని. ఇప్పుడు మేనాదేవి నా పేరు చెబితే అసహ్యించుకుంటోంది, తన కుమార్తెను నాకు ఇవ్వనంటోంది. మా వివాహం ఆగడం మహాప్రమాదం, మాకు మేమే అనవసరంగా లేనిపోయిన పరీక్షలు పెట్టి మేనాదేవి మనస్సుని కలచివేశాం. ఇప్పుడు మా అత్తగారు చెత్త చెత్త మాటలు మాట్లాడుతోంది, తన చిత్తంలో నన్ను ఆయత్తం చేయనివ్వటం లేదు. కాబట్టి మీరు వెళ్ళాలి, మీరు చెబితే మేనక మనస్సు మారుతుంది. ఆనక రమ్మనకుండా మానక నాకు తిరిగి తన పుత్రికినిచ్చి పెళ్లి చేస్తుంది. వెళ్ళండి, హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళండి, మేనాహిమవంతుల్ని దర్శనం చెయ్యండి, వారిని ఆశీర్వదించండి, వారి మనస్సులు మార్చండి, పార్వతీకి నాకు కళ్యాణమయ్యేలా చూడండి అనగానే ఇంతకంటే అదృష్టం ఉందనుకున్నారు వాడు. ఇది మహాభాగ్యం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి పెద్ద మనుషులుగా వెళ్ళడమా అనుకున్నారు. ప్రభు హిమవంతుడిని ఇప్పుడే చూస్తాం అనుకున్నారు. ఆ క్షణమే అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారు. హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చారు. హిమవంతుడు చూడగానే వాళ్ళు పొంగిపోయారు. ఈ హిమవంతుడు ఎంత అదృష్టవంతుడు, కొండ శిఖరములు గొప్పవి, ఆ కొండ మీద నిరంతరం పరమ పవిత్రమైన గంగానది ప్రవహిస్తోంది కనుక గంగానదీ స్పర్శ వల్ల అతడు పవిత్రుడయ్యాడు. ఇప్పుడు ఆ గంగానదీ స్పర్శ కంటే అతని జాతకం మార్చిన మరొక గొప్ప స్పర్శ వచ్చింది, అది పార్వతీదేవి అతనికి కూతురవడం. గంగ ప్రవహించడం వల్లే హిమాలయ పర్వతం గొప్పవాడయ్యాడంటే ఇక పార్వతికి తండ్రి అవడం వల్ల మరింత కీర్తి పొందుతాడు ఆయన అనుకుని హిమాలయ పర్వతం ప్రాంగణంలో ఉన్న హిమవంతుని యొక్క నగరం అంతా పరిశీలించుకుంటూ వెళ్ళారు. అద్భుతమైన భవనాలు, ఆకాశాన్ని అంటుతున్న భవనాలు చూశారు. సాధుద్వార కవాట కుడ్యవల భీస్తంభార్కళ గేహళి వీధి వేది గవాక్ష చత్తర రథావేశ్వ ప్రఘాణ ప్రపాసౌధాట్టాలక సాలహర్య విశిఖా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచనమణి స్నిగ్ధంబులై అప్పురి. పెద్ద పెద్ద విశాలమైన మార్గాలట, ఇరుకు సందులు లేవు. ఇరుకు సందులకు సగానికి మూల కారణం ఏంటంటే మనకు ఆక్రమించడమే కదండి. సందు పెద్దదే కానీ ఏం లాభం, ఇటో బడ్డి కొట్టు ఇటో బడ్డి కొట్టు వాళ్ళందరూ పైకి వచ్చేస్తారు. ఇది కాక చెడ్డీ వేసుకున్న కుర్రాళ్ళు అక్కడే ఆడుకోవడం, దాంతో మనం రోడ్డు మీద ఏం ప్రయాణం చేస్తాం. కానీ అక్కడ ఆక్రమణలు లేకుండా విశాలంగా ఉన్నాయి వీధులు, పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాలకు ఉన్న ద్వారములు కూడా పెద్దవి. ఆ ఇళ్లల్లోకి ప్రవేశించడానికి ఏనుగులకు కూడా తెలికేట, అంటే ఇంటికి సింహద్వారాలు ఉంటాయి కదా, ఈ సింహద్వారాలు ఈ మధ్యన ఇరుకు సింహద్వారాలే కదా, గట్టిగా బీరువా లోపలికి వెళ్ళదు. కానీ అక్కడ ఆ భవనములలోకి ఏనుగులు కూడా వరుసగా వెళ్ళగలుగుతాయి. అంత విశాలమైనటువంటి భవనములు, అంత విశాలమైన తలుపులతో, పెద్ద పెద్ద గోడలతో, ఎత్తైన కట్టడములతో, ఏడంతస్తులు మొదలుకొని ఒక 60-75 అంతస్తులు ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి అక్కడ. ఈ భవనాల్లో పై అంతస్తు మీద ఉన్నవాడు చంద్రుడిని కూడా తొడవగలుగుతాడు. చంద్రుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడే, అటువంటి చంద్రుణ్ణి పై అంతస్తులో ఉన్న స్త్రీ తన చెంగుతో తొడవగలుగుతుంది. అంత ఎత్తున్నాయి ఆ భవనాలు. ఇంకా ఇవి కాకుండా ఏ ఇల్లు చూచినా పూర్తిగా సిమెంటుకు బదులుగా, రాళ్లకు బదులుగా, సున్నమునకు బదులుగా నవరత్నములు తాపడం చేయబడి ఉన్నాయి. బంగారపు పూత పుయ్యబడి ఆ బంగారపు పూత మీద నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఇళ్ల దగ్గర పెద్ద పెద్ద ఉద్యానాలు ఉన్నాయి. ఈ ఉద్యానాలలో రకరకాలైనటువంటి పుష్పాలు ఫలాలు కనపడుతున్నాయి. మళ్ళీ ఉద్యానాల మధ్యలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అందమైన పద్మాకరాలు ఉన్నాయి. ఆ శోభలన్నీ చూసుకుంటూ వెళ్ళారట. అప్పుడు అందులో ఒక ఋషి అన్నాడు, ఈ మానవులు స్వర్గం స్వర్గం అంటారు, ఈ హిమాలయ పర్వతం కంటే స్వర్గం ఎక్కడుంది, దీన్ని చూచిన తర్వాత స్వర్గంతో ప్రయోజనమే ఉందన్నాడే. అంటే అంతలా ఉందన్నమాట. కిం స్వర్గేణ ప్రయోజనం, ఇంకా స్వర్గంతో మనకేం ప్రయోజనం ఉంది అనుకున్నారు వాళ్ళు. హిమాలయ పర్వతం యొక్క సౌభాగ్యం స్వర్గ సౌభాగ్యం కంటే గొప్పది అనుకుంటూ ఉండగా హిమవంతుడు దూరం నుంచే చూచాడు, మేనా సప్త ఋషులు వస్తున్నారు. ఈ సప్త ఋషులు ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడిలా వెలుగుతాడు. పక్కన అరుంధతిని చూచావా, పరమ పతివ్రత తరుణీ శిరోమణి అయిన అరుంధతి సమేతముగా వశిష్ఠుడు వస్తున్నాడు, తక్కిన వాళ్ళు విడిగా వస్తున్నారు అని ఎదురేగి భార్యతో లోపలికి తీసుకొచ్చాడు. తేజోమూర్తులారా, ఈరోజు నా జన్మ ధన్యమయ్యింది. ధన్యోహి కృతకృత్యోహం సఫలం జీవితం మమ లోకేషు దర్శనీయోగం బహుతీర్థసమో మతః. నేను నిజంగా ధన్యాత్ముణ్ణి, నా జీవితం సఫలమయ్యింది, నా పనులన్నీ పూర్తయినట్టే. నా జీవితం ఇంకా సాధించినా పర్వాలేదు, ఎందుకంటే మీ దర్శనమయ్యింది కనుక. ప్రజలు నన్ను తీర్థస్థలంగా, నదులకు నివాసస్థలంగా, అనేక శుభములకు ఆలవాలంగా వర్ణిస్తారు. హిమాలయ పర్వతం దగ్గరికి వెడితే చాలు తరిస్తాం, గంగ ఉంది, తీర్థస్థలాలు ఉన్నాయి, అనేక శుభాలు ఉన్నాయి అంటారు. అంటే నేను తీర్థ నిలయుణ్ణి. కానీ ఎన్నాళ్ళు నిజంగా తీర్థ నిలయుణ్ణి అవునో కాదో తెలియదు, మీరు అడుగు పెట్టడంతో నా శిరస్సే తీర్థమైపోయింది అన్నాడు. మహాత్ముల పాదధూళి ఇంట్లో పెడితే ఆ ఇల్లు తీర్థస్థలం అవుతుంది. అందుకే పెద్దల్ని ఇంటికి పిలిపించి మా ఇంట్లో తిరగండి అంటారు. ఎవరైనా మన ఇంటికి వస్తే బయటే కాళ్ళు కడుక్కోమని వాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళు కాళ్ళు కడుక్కున్నాక అప్పుడు లోపలికి తీసుకెళ్ళాలి. అదే మహాత్ములు వచ్చినప్పుడు బయట కాళ్ళు కడుక్కోకండి, మా ఇంటి లోపలికి రండి, మీ పాదధూళి ఇంట్లో పడితే మా ఇల్లు ఒక గొప్ప తీర్థం అవుతుంది, మా ఇల్లు ఒక క్షేత్రం అవుతుంది అని పెద్దల్ని ఇంట్లోకి పిలిచి అప్పుడు లోపలికి వచ్చాక కాళ్ళు కడుక్కోమనాలి. ఎందుకంటే వాళ్ళ పాదధూళి ఇంట్లో పడాలి కనుక. ఇప్పుడు మీరంతా నా ఇంట్లో అడుగుపెట్టారు, మీ పాదధూళితో ఈ పర్వతరాజు ధన్యాత్ముడయ్యాడు, ఇప్పుడు నేను నిజంగా తీర్థస్థలాన్ని, ఇప్పుడు నేను పవిత్ర స్థలాన్ని అడగండి. మీరు కోరుకుంటే ఏ పనన్నా చేసి పెడతాను, కోరితే నా కొండ శిఖరాన్ని పీల్చి పిప్పి చేసి చెండాడు మీకు అప్పగిస్తాను అనగా, అప్పుడు వాళ్ళు సప్త ఋషులు, నాయన మేము ప్రత్యేకంగా చెప్పేదేముంది, అన్నీ నీకు తెలుసు. శం కరువతీతి శంకర అని శివుడికి పేరు. శం అంటే శుభము, ఆనందం, అందరికీ ఆనందం ఇస్తాడు కనుక ఆ పరమాత్ముడు శంకరుడు అన్నారు. ఆ శంకరుడు జగద్గురుడు, జగద్గురుడు నీ కూతుర్ని కోరుకుంటున్నాడు. జగద్గురుడికి నీ కూతుర్ని ఇస్తే అప్పుడు నువ్వు జగద్గురుడికే గురువు అవుతావు. గురు శబ్దమునకు మామగారు, గురువు, తండ్రి అని అర్థములున్నాయి. అంతటి పరమాత్మకి నువ్వు మామవైతే ఇంక నీకు భూలోకంలో మళ్ళీ జన్మ ఉంటుందా అనగా, దేవతలకు ఒక అనుమానం ఉన్నది, నేను శివుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే తక్షణం కైలాసానికి వెళ్ళిపోతే భూములు ఏమైపోతాను అని వాళ్ళ అనుమానం. ఈ అనుమానం సంగతి ఏమిటన్నాడు ఆయన. వారి వెర్రివాడా, శివుడి కాళ్ళు కడిగితే ముక్తి వచ్చి తీరుతుంది, కానీ ఈశ్వరుడు ఏమన్నాడు, కలియుగాంతం వరకు మేనాహిమవంతులు భూలోకంలోనే ఉందురుగాక, అక్కడ నేను కేదారేశ్వరుడనే పేరుతో హిమాలయ పర్వతం మీద కొలువై జ్యోతిర్లింగంగా ఉండి ప్రజలకి దర్శనమిస్తాను, ప్రజల యొక్క పాదధూళితో హిమవంతుడు, హిమవంతుని స్పర్శతో ప్రజలు ధన్యులవుతారు, కలియుగాంతం అయ్యాకే ఈ మేనాహిమవంతులు శాశ్వత ముక్తి పొందుతారు, రాబోయే కాలంలో మరొకడు హిమవంతుడిగా పుడతాడని వరమిచ్చాడు, కాబట్టి నువ్వేమి ఈ క్షణమే కైలాసానికి పోవు, ప్రజలకు ఏమీ నష్టం లేదు, ఇదిగో పద్మాగర్ గారు ఈ సంవత్సరం వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడే దర్శనమిస్తావు ఆయనకి, అందువల్ల నిశ్చింతగా నీ కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యి అనగా, మరి మా ఆవిడ సంగతి ఏం చేయనండి, ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు, మిమ్మల్ని ఆహ్వానించడానికి నాతో పాటు రమ్మన్నాను. మేనా, సప్త ఋషులు వస్తున్నారు, వాళ్ళకి స్వాగతం చెబుదాం అనగానే ఆవిడ నా మాట వినకుండా కోపాగా రమగాత్సాహి సుతప్త మలినాంబర, కోపగృహంలో ప్రవేశించింది. పూర్వం ఆడవాళ్ళకి కోపం వస్తే భర్త మీద తలిగితే ఓ స్పెషల్ ఇంట్లోకి వెళ్ళేవారు అన్నమాట. మనం అప్పుడప్పుడు గెస్ట్ హౌసుల్లోకో ఏదో ఏసీ హోటల్స్లోకో ఫైవ్ స్టార్ హోటల్స్లోకో వెళ్ళినట్టుగా పూర్వం ఆడవాళ్ళకి అప్పుడప్పుడు కోపం వచ్చేది భర్త మీద. అప్పుడు ఏం చేసేవారనమాట, కోపగృహం అని ఒకటి కట్టించుకునేవారట. ఆ గృహాల్లోకి వెళ్ళేవారట, అందరూ కాదు, మహారాజులు కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు, ఎవడు పడితే వాడికి కోపగృహం, వాడికి ఉన్న గృహమే లేకపోతే వాడికి కోపగృహం ఏమిటి, ఆగ్రహానికి కోపగృహం. అందువల్ల మహారాజులు ఏ దశరథుడి గారి భార్య కైకేయి లాంటి వాళ్ళు, సత్యభామ లాంటి వాళ్ళు, ఈ హేమవంతుడి భార్య లాంటి వాళ్ళు, వీళ్ళకి ఒక స్పెషల్ హౌస్ ఉండేదన్నమాట, దాని పేరే కోపగృహం. అందులోకి ఆవిడ వెళ్ళిందంటే భర్త గారి మీద అలిగినది అన్నమాట. ఇప్పుడు ఆవిడ మిక్కిలి దుఃఖంతో మలినాంబర మాసిన గుడ్డలు కట్టుకుంది. ఎప్పుడు కోపగృహంలోకి వెళ్ళేటప్పుడే మాసిన గుడ్డలు, పాత గుడ్డలు వేసుకుంటారటండి, ఈ పాత గుడ్డలు వేసుకుంది ఆవిడ, మలినాంబరాలు అయ్యింది. అందుకే మనకి ముక్కు తిమ్మల గారి పారిజాతాపహరణంలో ఏమంటాడు, మాసిన గుడ్డ కట్టి మాసిన చీర కట్టుకొని మౌనముతోడ నిరస్త భూషయై, మాసిన గుడ్డ కట్టుకుందిట, మౌన వ్రతం పూనిందిట, ఆభరణాలు కూడా తీసేసిందిట, కోపం వచ్చినప్పుడు నగలు ఉండకూడదు, ఒక్క మంగళసూత్రం తప్ప అది మాత్రం అన్యాయం తీసేయకూడదు కాబట్టి మిగతావన్నీ తీసి మౌన వ్రతంతో వెళ్ళిపోయిందిట. ఎప్పుడైనా అలా ఏడవాలి అని చేస్తానన్నమాట. అందులో మామూలు ఏడుప, గాసిలి ఏడ్చే ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి, ఆవిడ ఎలా ఏడ్చిందో కూడా ఆయన మరో పద్యంలో చెబుతాడు, ఈ పద్యంలో కాదు కానీ బాగా ఏడ్చిందిట, ప్రాణవిభు కట్టెదుట ఆయనకి ఎదురుగుండా ఏడ్చిందిట, బాల పల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ వధూ కల కాకలీ ధ్వనిన్, బాగా ఏడ్చింది కానీ ఏడుపు భయంకరంగా లేదు. ఆవిడ ఏడుస్తూ ఉంటే తీయ మామిడి చెట్ల చెవుళ్ళు తిని మత్తెక్కి కూస్తున్న కోకిల కంఠం లాంటి కంఠంతో ఏడ్చిందిట. కొంతమంది ఏడిస్తే కూడా గానంలో ఉంటుంది, కొందరు గానం చేస్తే ఏడ్చినట్టు ఉంటుంది. ఆవిడ అంత బాగా ఏడ్చింది బొమ్మన్నారు. నిజంగా ఒక మొన్న ఒక ఆవిడ పాడింది మా ఇంటికి వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అదేంటి గురుగారు నవ్వమారుస్తున్నారండి ఆవిడ. మొన్న పీఠంలో వార్షికోత్సవాల్లో ఆవిడ పాడితే ఏడ్చినట్టుంది, ఈవిడ ఏడిస్తే పాడినట్టుందిట. అలాగే ఇప్పుడు నా భార్య మొండి పట్టుదలతో కోపగృహంలోకి వెళ్ళింది, జ్ఞానం కోల్పోయి చాలా రకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతోంది, నేనేం చెయ్యాలి అనగా అప్పుడు వాళ్ళు, ఆహా పరమేశ్వర నీ లీలలే లీలలు, ఆవిడ పక్కన ఏడిపిస్తావు మళ్ళీ ఆ ఏడుపు మాని ఆవిడ సరైన మార్గంలోకి రావడానికి రాయిభారంగాను పంపుతావు, పరీక్షించేది నువ్వే, మళ్ళీ ఆ పరీక్ష రోజు బయటికి తీసుకొచ్చేది నువ్వే అనుకుని అప్పుడు సప్త ఋషులు ఏం చేద్దామన్నట్టుగా చూశారు. వశిష్ఠుడికే చూశారు, వశిష్ఠుడు అరుంధతికే చూశాడు. అరుంధతి నిన్ను ఎందుకు తీసుకొచ్చారు కూడా, ఆ కోపగృహంలోకి వెళ్ళి ఏడుస్తున్నావండి ఇక్కడికి తీసుకురా. ఎందుకంటే కోపగృహంలోకి భర్త తప్ప పరాయి పురుషులు వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారంగా, కానీ స్త్రీ వెళ్ళచ్చు అనగానే అరుంధతి పార్వతిని వెంట పెట్టుకుని మేనకాదేవి ఉన్న కోపగృహం ఎటుంది అని అడిగితే ఇదిగో ఇలా ఇలా చూపించిందిట. ఇన్బోర్ట్ ఉంటుంది అక్కడ, అక్కడికి వెళ్ళిందనమాట. లోపల కటిక చీకట్లో నేల మీద పడుకుని నా కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో అని గుండె బాధకు ఏడుస్తున్న మన పర్వతరాజు గారి యొక్క భార్యని వాళ్ళు చూశారు. అప్పుడు అరుంధతి, ఉత్తిష్ట మేనకే సాధ్వి త్వద్గృహేహమరుంధతి ఆగత మునయశ్చాపి సప్తాయాత కృపాలవ. అమ్మా మేనకా లేలే, ఇలా కటిక చీకటి గృహంలో కోపగృహంలో పడుకుని ఏడవడం నీకు లాభం లేదు, దానివల్ల ఏ లాభము లేదు, నీకు అది ధర్మం కూడా కాదు. నేను వశిష్ఠుని యొక్క భార్యని అరుంధతిని నీకోసం వచ్చాను, నేనే కాదు నాతో పాటు ఋషులంతా వచ్చారు, వాళ్ళంతా అక్కడున్నారు బయట, నేనేమో కోపగృహంలోకి వచ్చాను లేనగానే అప్పుడు ఆవిడ ఉలిక్కి పడిలేచింది. అరుంధతి అంటే అందరికీ గౌరవం, పరమలక్ష్మీ కళతో పతివ్రత తరుణిగా శోభిల్లుతున్న అరుంధతిని చూడగానే లేచి నమస్కరించింది. నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, నీ దర్శనం అయ్యింది, నీ కూతురు లాంటి దాన్ని నా మీద దయ చూపించంటే నీ మీద దయ చూపించడం కోసమే వచ్చాను, నీ జాతకం మార్చడానికి వచ్చాను, ముందు ఈ దరిద్ర గృహం నుంచి బయటికి రా అని బయటికి తీసుకొచ్చి స్నానం చేయించి అలంకారం చేయించి అప్పుడు ఆవిడ వెంట పెట్టుకుని సప్త ఋషుల దగ్గరికి తీసుకొచ్చింది. అందుకని అరుంధతి ఉండాల్సి వచ్చింది. ఆవిడే లేకపోతే ఆవిడ కోపగృహంలోంచి రాదు, కోపగృహంలోంచి రాకపోతే పాపం అలా పెరుగుతుంది, చివరికి వివాహం కాదు. ఇప్పుడు అందరూ కూర్చున్నాక ఋషులు ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. అందరూ ఒకేసారి మాట్లాడకూడదు కదా, అందుకని ఋషులందరి తరపున అంగిరస మహర్షి మాట్లాడాడు. అంగిరుడు మాట్లాడటంలో నేర్పరి, బృహస్పతి తండ్రి కదా, బృహస్పతి అంతటి వాడికి తండ్రి అయిన అంగిరుడు ఇలా అన్నాడు. పర్వతరాజ, ఓ పర్వతరాజ పత్ని, పర్వతరాజ పుత్రి, నేను చెప్పే మాట వినండి. చరాచర జగత్తంతా నిండిన మహాచైతన్య స్వరూపుడు ఈశ్వరుడు, ఈశ్వరుడి దగ్గర ఉన్న సంపద ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఈశ్వరుడు పార్వతిని తన శరీరంలో సగభాగంలో ధరించినవాడు ఒకప్పుడు, కారణాంతరాల వల్ల అమ్మవారు ఆయనకి దూరమై ఇప్పుడు మీ ఇంట పుట్టింది. మీరెవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరు ఒకటవడం ఖాయం, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు కన్యాదానం చేసి ఆ దంపతుల్ని ఒకటి చేయండి, అప్పుడు మీకు సకల దోషాలు తొలగిపోతాయి, శాశ్వత ముక్తి లభిస్తుంది అనగానే భార్యకే చూసి నీ ప్రశ్నలు నేను అడుగుతాను అని హిమాలయ పర్వతం ఇలా అన్నాడు. మీరు చెప్పింది నిజమే, పార్వతీ పరమేశ్వరులు అవినాభావ సంబంధంతో ఉన్నవాళ్లే అయ్యుండొచ్చుగాక, అర్ధనారీశ్వరులే అయ్యుండొచ్చుగాక, కానీ ఇప్పుడు ప్రస్తుతం పార్వతి నా కూతురు, కూతుర్ని నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేసే అధికారం తండ్రికి ఉంటుంది. నాకు నచ్చాలి వరుడు, నచ్చాలంటే నా భార్య మెచ్చాలి, మెచ్చడానికి శివుడి దగ్గర ఏముందో మీరు చెప్పండి. నా భార్య మాట నా మాట కూడా చెబుతున్నాను, శివస్య రాజసామగ్రీం నహి పశ్యామి కాంచన. శివుడి దగ్గర, మహారాజుల దగ్గర, ఐశ్వర్యవంతుల దగ్గర ఉండే సామగ్రి ఒక్కటుందా? ఇల్లుందా, ఐశ్వర్యముందా, బంధువులున్నారా, పదవి ఉన్నదా, ఏమున్నది, పోని మంగళ వేషం ఉన్నదా? లేదు. నేనేదో ఇష్టపడి సూలపాణి అయిన శివుడికి కన్యనిద్దామన్నా నా భార్య ఎందుకు ఒప్పుకోవడం లేదంటే అల్లుడి దగ్గర ఏమీ లేదని అవుడికి తెలుసు కనుక. ఇలాంటప్పుడు మేము సరి అయిన నిర్ణయం తీసుకోలేము. మాకు మార్గం చూపించండి, మా కర్తవ్యం ఏమిటో చూపించండి, మా మనస్సులను రంజింపచేసి మా మనస్సులకు నచ్చేలాగా శివుడి గొప్పతనాన్ని వివరించి అప్పుడు కళ్యాణం జరిపించండి అనగా వశిష్ఠుడు అన్నాడు. ఈసారి వశిష్ఠ ఉవాచ, శృణు శైలేశ మద్వాక్యం సర్వథా తే హితావహం, ధర్మావిరుద్ధం సత్యం చ పరత్రేహముదావహం. పర్వతరాజా, నేను చెప్పే మాట నీకు శుభాన్ని కలిగిస్తుంది, ధర్మ విరుద్ధం కాదు, సత్యం. మాలాంటి ఋషులు అసత్యం ఆడం, అసలు మా నోటి నుంచి వేద విరుద్ధమైన మాట రాదు. వేదం శివుణ్ణి మూడు రకాలుగా విభజించింది, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనే త్రిరూపంతో ఉంటాడని చెప్పింది. ఆ త్రిపురుషులుగా ముగ్గురు మూర్తులుగా ఉన్న మహానుభావుడే అసలైన మహేశ్వరుడంటే. శాస్త్రమెరిగిన జ్ఞానులు జ్ఞాననేత్రంతో శుద్ధుడు నిర్వికారుడు అవికారుడు పరబ్రహ్మ అయిన శివుణ్ణి గ్రహించగలుగుతారు. అజ్ఞానులు ఆయనని గ్రహించలేక సామాన్యుడు అనుకుంటారు. ఒక్కసారి బ్రహ్మను అడిగితే చెబుతాడు, బ్రహ్మగారిని సృష్టించి బ్రహ్మకి సృష్టి చేసే శక్తి ఆ ఈశ్వరుడు ఇచ్చాడు, విష్ణువుకి పోషించే శక్తి ఇచ్చి కాశీలో పట్టాభిషిక్తుడిని చేశాడు. శంకరుడికి ఎప్పుడూ దుఃఖం ఉండదు, దుఃఖం నటించాడు కొంతకాలం. ఇంతెందుకు, కుబేరుడంతటి వాడు ఆయన కింకరుడే. కుబేరుడు ఆయన దగ్గరకే వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఒకప్పుడు ఆయన పేరు మీదుగా కుబేరేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత సంపదలు పొందాడు. లంకానగరాన్ని కోల్పోయి మళ్ళీ శివుడి కాళ్ళ మీద పడితే తన అలకాపురాన్ని ఇచ్చి తాను మళ్ళీ వేరే కైలాసం కట్టుకున్నాడు. అష్టసిద్ధులు నవనిధులు కుబేరుడికి ఇచ్చి తను ఏమీ లేనట్టు నటిస్తాడు. ఆ పరమాత్ముడు బ్రహ్మగా ఉంటాడు, క్షీరసాగరంలో ఉన్న విష్ణువు ఆయనే, కైలాసంలో నివసించే రుద్రుడు ఆయనే. హర కైలాస నిలయ సర్వా శివ విభూతయ, ఈ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనే పేరుతో ఉండే త్రిమూర్తులు శివుడి యొక్క విభూతులు. ఈ శివ శివుడిలో ఉన్నటువంటి సగభాగం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ ఆయనకి భార్య అయి తీరుతుంది. ఈ పై మెరుగులు చూడకు, మీ ఇద్దరు అజ్ఞానంతో డబ్బో డబ్బో అని ఏడవడం వల్ల మీ మనస్సులకి శివుడు దరిద్రుడిగా కనపడుతున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని శివుడు మహైశ్వర్య సంపన్నుడు అనుకుంటే ఆయన ఐశ్వర్యంతో కనపడతాడు. ఇక్కడ నీకు కథ చెబుతాను విను, నా మాట విను అని వశిష్ఠుడు చెప్పాడు గొప్ప కథ. ఈ మనువులు అనేవాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారని చాలాసార్లు చెప్పానుగా మీకు. స్వయంభవ మనువు మొదటివాడు, రెండోవాడు స్వరోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వతుడు, ఆ తర్వాత ఇంద్రసావర్ణి, తర్వాత సూర్యసావర్ణి, ఆ తర్వాత రుద్రసావర్ణి, మేరుసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, ఈ 14 మంది మనువులు వీళ్ళు. ఈ 14 మంది మనువులు ఇప్పటికీ ఎన్ని కోట్ల సార్లు రొటేట్ అయ్యారో తెలియదు. ఎన్ని కోట్ల మంది మనువులు వెళ్ళారో మనకు తెలియదు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం, 7వ మనువు, వైవస్వత మనువు. ఇలాంటి 7వ మన్వంతరములు ఇప్పటి వరకు కొన్ని కోట్లు వెళ్ళాయట. అందుకే ఈ మన్వంతరములు అలా సాగుతూ ఉంటాయి, కల్పములు సాగుతాయి, మహాకల్పములు మళ్ళీ 5. మహాకల్పములు అంటే 1000 కల్పములు కలిస్తే ఒక మహాకల్పం. ఇప్పుడు బ్రహ్మకల్పం, రుద్రకల్పం ఇలాంటి కల్పములు ఒక 1000 కలిస్తే ఒక మహాకల్పం అంటారు. ఆ మహాకల్పములు మళ్ళీ ఎన్ని రకాలు? 5. ఆ మహాకల్పాల్లో ఒకటి అంబికాకల్పం, ఒకటి సదాశివకల్పం, ఒకటి విష్ణుకల్పం, ఒకటి బ్రహ్మకల్పం, మరొకటి గణేశకల్పం. మహాగణేశకల్పంలో గణేశ్వరుడే గాయత్రి మంత్రంలో ధ్యాన శ్లోకంగా ఉంటాడు. సదాశివకల్పంలో గాయత్రి ధ్యాన శ్లోకంగా సదాశివుడి గురించి ఉంటుంది. అంబికాకల్పంలో అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇది అంబికాకల్పం కాబట్టి మనకి గాయత్రి ధ్యాన శ్లోకంలో ముక్తావిద్రమహేమనీల ధవళఛాయేర్ ముఖైస్త్రీక్షణై అనే శ్లోకం ఉంది. అదే విష్ణుకల్పంలో, మహావిష్ణుకల్పంలో, ఆ మహాకల్పంలో ఈ గాయత్రి ధ్యాన శ్లోకంలో విష్ణువు ప్రార్థన ఉంటుంది. అదే సదాశివ కల్పంలో సదాశివుడి గురించి ఉంటుంది. ఇలా ఏ కల్పంలో ఆ కల్పదేవత యొక్క స్తోత్రం గాయత్రి మంత్ర ధ్యాన శ్లోకంలో ఉంటుంది. ఇలాంటి మహాకల్పములు 5, ఒక్కొక్క కల్పంలో, మహాకల్పంలో 1000 కల్పాలు, ఒక్కొక్క కల్పంలో మళ్ళీ 30 కోట్ల మంది మనువులు వెళ్ళిపోతారండి. ఇంక ఇలాంటి కాలాలు ఎన్నెళ్ళయ్యి అసలు ఊహించలేము. అసాధారణం ఈ కాలం అన్నమాట. అటువంటి ఎన్నో రొటేషన్ అవుతున్న మనువుల కాలంలో ఒకనొకప్పుడు 14వ మనువు ఉన్నాడు. ఆ 14వ మనువు ఇంద్రసావర్ణి అనే పేరుతో ఉండేవాడు ఆ కాలంలో. అసలు ఇంకా మనకి 14వ మనువు ఇప్పుడైతే రాలేదు, అంటే జరిగిపోయిన ఏదో ఒక మనువు కాలం అనమాట అది. అందుకే వశిష్ఠుడు అనేక కల్పములు అనేక మనువుల కాలములు చెబితే ఉన్నాడు, ఇంద్రసావర్ణి సంజస్య చతుర్దశమితస్యహి. ఒకప్పుడు 14వ మనువుగా ఇంద్రసావర్ణి అనేవాడు ఉండేవాడు. ఆ 14వ మనువు ఇంద్రసావర్ణి కాలంలో అనరణ్యుడు అని ఒక చక్రవర్తి పుట్టాడు. ఆయన సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన కాలంలో ఆయనకి భృగు మహర్షి పురోహితుడు. ఆయనకి లక్ష్మీదేవితో సమానమైన సౌందర్యం కలిగిన ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి పద్మ అని పేరు పెట్టారు. ఆ మహారాజు గారికి 100 మంది కొడుకులు, కొడుకుల తర్వాత కూతురు. ఆ కూతురు పరమసుందరిమణి. ఆ అనరణ్య మహారాజు గారికి కూతురంటే పెచ్చ, కొడుకులు 100 మంది కంటే కుమార్తె మీదే ఎక్కువ ప్రేమ ఆయనకి. ఇంకా కూతురిని కళ్ళల్లో ఒత్తులు వేసుకు పెంచాడు. నేల మీద అడుగులు వేస్తే ఎక్కడ కందిపోతుందోనని తివాచీలు పరిచి పువ్వులు తల్లి పెంచాడు. ఇలా ఉండగా ఒకనొక కాలంలో ఆ కాలంలో పిప్పలాదుడని ఒక మహర్షి ఉన్నాడు. ఈ పిప్పలాద మహర్షి జలాల్లో కూడా ఉంటాడు. ఆయనకి మనం గ్రహణ స్నానాల్లోనూ లేదా ప్రత్యేక నదీ స్నానాల్లో పుష్కర స్నానాలలో స్తోత్రం చేసి ఓ మట్టో రాయో సమర్పించాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి పాషాణంచ మయాదత్తం లేదా మృత్పిండంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం అని ఇంత మట్టో రాయో వేసి అప్పుడు స్నానం చేయాలి. ఇంత జలానికే అధిష్టాన దేవత అయిన పిప్పలాద మహర్షి ఆ కాలంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా తపస్సు చేస్తూ చేస్తూ ముసలాడైపోయాట పిప్పలాదుడు. బాగా గడ్డాలు వేషాలు పెరిగిపోయి నెరిసిపోయి ఒడికిపోతూ బాగా ముసలాడైపోయాడు. ఓవర్ రిటైర్డ్ అయిపోయాడు అనమాట. ఎంత వృద్ధుడైపోయిన ఆయన ఒకనాడు తన ఆశ్రమం దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అందులో స్నానం చేశాక జపం చేసుకునేవాడు ఆయన. అలాగే స్నానానికి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ నదీ తీరంలో ఓ గంధర్వుడు 1000 మంది భార్యలతో జలక్రీడలు ఆడుతున్నట్ట. ఆ గంధర్వుడు తన భార్యల మీద నీళ్లు తల్లుతూ వాళ్లతో ఆటలాడుతూ పాడుతూ జలకాలాటలలో అనుకుంటున్నాడు. ఈ ముసలాయనకి మనస్సు చెదిరిపోయింది. ఆహా, వీళ్ళు ఎంత అదృష్టవంతులు! పరమసుందరుడైన ఈ గంధర్వుడు అప్సరసలను మించిన ఈ స్త్రీలతో జలక్రీడలు ఆడుతున్నాడు. నేనే ఏళ్ల తరబడి తపస్సు చేసి ముసలాడైపోయాను. ఎంత తపస్సు చేస్తేనే జీవితంలో ఒక అందమైన భార్య లేకపోతే జీవితంలో కాముకుడు కానివాడు మోక్షగామిగాడు అంటారు, కామిగాక మోక్షగామిగాడు అన్నారే అని బాధపడిపోయాడు. అతి కష్టం మీద స్నానం చేసి ఆశ్రమానికి వచ్చాడు కానీ ఇంక ఈ ముసలాయన మనసు జపం మీదకి వెళ్ళలేదు. అనుక్షణం ఆయనకి ఆ గంధర్వుడు స్త్రీలే కనబడ్డారు. చేతిలోకి నీళ్లు తీసుకుని ఆచమ్య అందం అంటే అందులో అందగత్తి కనబడ్డం మొదలెట్టింది. ఇంకేముంది, ఆయన జపం మానేశాడు. నాకు సరి అయిన భార్య ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ మంచి అమ్మాయిని చూసినా ఈ ముసలాడికి చూస్తూ చూస్తూ ఎవరైనా అందగత్తినిచ్చి పెళ్లి చేస్తారా అని బెంగపెట్టుకున్నాడు. అందుకని ఈ ఆశ్రమం వదిలితే మనస్సు నిగ్రహింపబడుతుందేమో, స్థలం మారితే అంటే ఉన్న ఆశ్రమం విడిచిపెట్టి కొత్త ఆశ్రమానికి వెడితే ఇంద్రియ నిగ్రహం వస్తుంది అనుకున్నట్ట. ఇంద్రియ నిగ్రహానికి స్థలాలు కాదు మారడం, మనస్సు మారాలి. అయినా పాపం ఈయన ఈ ఆశ్రమం వదిలి పుష్పభద్రా నదిలో స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ ఆశ్రమం కట్టుకున్నాడు. ఇక్కడికి వస్తే మనసు మారుతుందని పుష్పభద్రా నదీ తీరంలో ఆశ్రమం కట్టుకుని ఒక రోజున సంకల్పం చెప్పుకుని స్నానం చేయడానికి వెడుతూ ఉంటే అదే నదిలో స్నానం చేస్తున్న అనరణ్యుడి కూతురు పద్మ కనపడింది. ఈయన మనసు మళ్ళీ చెదిరిపోయింది. ఆ కన్యామణి పక్కనున్న చెలికత్తెల్ని, ఎవరీవిడ కేయం కన్యా, ఎవరీమే అని అడిగాడు. మన మహారాజు సప్తద్వీపాలతో కూడిన ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్న అనరణ్యుని కూతురు పద్మ అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన వెంటనే, ఈ అమ్మాయి తండ్రి ఎక్కడున్నాడు అంటే అక్కడెక్కడో ఉన్నాడండి అన్నారట. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయ మహారాజా ఎలారా అన్నట్ట. ఈయనంటే అందరికీ తెలుసు మహాతపస్యాలి అని. అందుకని ఆయన చేతులు కట్టుకొచ్చి మహారాజు మహారాజు అనే ఒకనొక అధైర్యం ఒకనొక అహంకారం విడిచిపెట్టి మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, మీరు కోపంతో పిలవకండి, నేను మహారాజుని కాదు మీ సేవకుణ్ణి. మహారాజ గర్వం మీ దగ్గర చూపిస్తే మీరు మీ తపశ్శక్తితో భస్మం చేయగలరని నాకు తెలుసు. మీ గురించి చాలా విన్నాను, పిప్పలాద మహర్షి తలుచుకుంటే సృష్టి తల్లకిందులు అవుతుందని తెలుసు. అందువల్ల గట్టిగా పిలవక మెల్లగా పిలవండి, నేను మీ దాసుణ్ణి, ఏం కోరితే చేస్తానన్నాడు. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తానండి అన్నాడు. అదిగో అక్కడ స్నానం చేస్తున్న నీ కూతురు పద్మను పట్టుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేయన్నాడు ఆయన. ఈయన ఒక్కసారి గజగజలాడిపోయాడు. చావడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాడేమిటి, ఇంకా 16 ఏళ్ళు కూడా రాని నా కుమార్తె ఏమిటి, ఈ కుమార్తెని వీడికిచ్చేలా పెళ్లి చేస్తానరా బాబు అనుకున్నాడ. అయ్యగారండి అనబోతుంటే, అయ్యా లేదు గియ్యా లేదు, నోరు మొయ్యి, చెప్పిన పని చెయ్యి. అన్యథా భస్మసాత్ సర్వం కరిష్యామి క్షణేనచ, మారు మాట్లాడావంటే నిన్ను, నీ పరివారాన్ని, రాజ్యాన్ని, భూమండలం మొత్తం భస్మం చేస్తానేమనుకుంటావో, తీసుకోనా నీళ్లు, కమండలంలో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకోమంటావా, తీసుకున్నానా, జల్లుతా నీ మీద, నీ రాజ్యం మీద, నీ మీద నీ రాజ్యం మీద నా నీళ్లు చల్లానా, ఆ తర్వాత నీకు నీకు నీళ్లు వదిలి కూడా ఒక్కడు ఉండడు, నువ్వు బూడిదైపోతావు అనగానే ఆయన వణికిపోయి వెంటనే కులపురోహితుణ్ణి గర్గాచార్యుని పిలిచాడు. గర్గాచార్య గర్గాచార్య, ఇది ఎక్కడ గొడవండి, ఈ ముసలివాడు వచ్చి నన్ను బెదిరిస్తున్నాడంటే, నాయన ఆయన చాలా శక్తివంతుడు, ఎందుకు వచ్చింది ఆయన ఇచ్చి పెళ్లి చేసి నీ కూతుర్ని, లేకపోతే నీ రాజ్యంతో పాటు భూమి అంతా నాశనం అయిపోతుంది, ఆయన శక్తి నాకు తెలుసు, భగవంతుడి నిర్ణయం ఇది చేసేయన్నంట. పాపం ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో భార్యని పిలిచి ఈ ముసలాడి కన్యాదానం చేశాడు, ఇష్టం లేకపోయినా. పెళ్లి జరిగిందో లేదో ఆ రాజుగారి భార్య గుండెకి చచ్చిపోయింది. వెంటనే రాజుగారు భార్యామణి చావగానే ఆయన చచ్చిపోయాడు. అలా పెళ్లి జరిగింది, అత్తమావులు ఇద్దరు వెళ్ళిపోయారట. ఎవరికి, అనరణ్యుడేమో ఈయనకి మామ అవుతాడుగా మరి, అనరణ్యుడి భార్య ఏమో అత్తగారు అవుతుంది ఈ పిప్పలాదుడికి. పాపం ఆయన కొడుకులు వాళ్ళు తెల్లబోయి, ఈ ముసలాడి మాకు బావగారు అయ్యాడు, ఈ ముసలాడు మా అమ్మా నాన్నలకి అల్లుడయ్యాడు, దాంతో అమ్మా నాన్న పైకి వెళ్ళిపోయారు అని ఏడ్చుకుంటూ, మీరు వెళ్ళి రండిని వాళ్ళని అడవిలోకి పంపేసి తల్లిదండ్రులకి దహనక్రియలు చేశారు. అనరణ్యుడు భార్య అకాల మరణం పొందారు, పిల్లలు ఏడుస్తూ రాజ్యపాలనకి పోయారు. కానీ పద్మ మాత్రం అత్యంత భక్తితో పిప్పలాదుడిని సేవించింది. అప్పుడు పిప్పలాదుడు రోజు ఆవిడ్ని స్నానానికి నీళ్లు పట్టుకురానివట. తీరా ఈవిడ పెళ్లి చేసుకున్నాక ఇంద్రియ నిగ్రహం వచ్చింది దీనికి. ఇప్పుడు పెద్ద గొడవ వచ్చింది అక్కడ, అసలు గొడవ ఇక్కడుంది. పెళ్లికి ముందు కామోత్కంఠుడయ్యాడు, పెళ్ళయ్యాక ఏం చేశాడు ఆయన, పూర్తిగా నిగ్రహంతో వెళ్ళిపోయాడు, నిష్ఠాగరిష్ఠుడైపోయాడు. మాట వరసకు కూడా ఆయనకి ఎంత కూడా కామం పుట్టలేదట. ఇప్పుడు ఏం చేయాలి, మనస్స వైరాగ్యంతో ఉంది, భార్యామణ వచ్చింది, అందుకని రోజు ఏం చేసేవాడు, ఎందుకో పెళ్లి చేసుకున్నాను కర్మయోగం వల్ల, నువ్వు నాకు సేవ చేస్తే చాలు, నేను ఆ గుడిసెలో పడుకుంటాను, నువ్వు ఈ గుడిసెలో పడుకో అని ఆవిడ చేత సేవ చేయించుకున్నాడు. ఆవిడ రోజు ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టేది, దండకమండలాలు ఇచ్చేది, ఆసనాలు ఇచ్చేది. ఇద్దరూ కొంతకాలం పాటు ఏదో అలా గడిపారు. కొంతకాలం గడిచాక ఈ మహాత్మునికి జారి కలిగింది, దగ్గరికి పిలిచాడు. పద్మ, నేను నిజంగా కావాలని నేను పరీక్షించాను, నాకు నువ్వంటే మనస్ఫూర్తిగా ఇష్టం, వైరాగ్యం నటించాను, ఇంత గొప్ప తపస్యాలు నేను ఎక్కడ చూడలేదు, నీకేం కావాలి అంటే మీ అనుగ్రహం చాలు అంది. అయితే ఓ పని చెయ్యి, ఈ పక్కనే ఓ పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అందులో 1000 తామర పువ్వులు ఉంటాయి, ఆ తామర పువ్వులు పీకి నా దగ్గరికి పట్టుకురా. ఆ 1000 తామర పువ్వులు పట్టుకురా అంటే టక్కని వీడు బయలుదేరింది. బయలుదేరి పక్కనున్న చెరువులోకి దిగి ఒక్కొక్క పువ్వు పీకుతూ ఉంటే ఆ తామర పువ్వుల కొలను మధ్యలో ఒక పరమసుందరుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి, ఆ లోపలున్న ముసలాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకొక 15 గంటలు చచ్చిపోతాడు. అలాంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు, నన్ను చూడు ఎంత అందంగా ఉన్నానో, ఈ కిరీటం పెట్టుకుని నా మాట విను, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. అప్పుడు ఆవిడ నవ్వి, అలా ఇతరులతో వెళ్ళిపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని, నేను పరమపతివ్రతని, కుష్ఠరోగి అయినా ముసలాడైనా చావడానికి సిద్ధంగా ఉన్నా, నా భర్తే నా భర్త, ఆయనే నా భర్త, సమయ గురువు అన్నది. నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను 3 లోకాలకు అధిపతిని చేస్తానన్నాడు అవతలవాడు. దౌర్భాగ్యుడా, పరస్త్రీని పట్టుకుని పెళ్లి చేసుకోమని అడుగుతావా, నువ్వు ఈ క్షణమే క్షయరోగం పొందని శపించేసింది ఆవిడ. నమస్తస్మై శివాయహి అంది పైగా, శివుడికి నమస్కరిస్తున్నాను, నీవు క్షయరోగం పొందంది. దాంతో ఎదురుగుండా ఉన్నవాడు వణికిపోయాడు. ఆయన ఎవరు, ధర్మదేవత యమధర్మరాజు గారు మారిపోయాడు. తల్లి, మధ్యలో చావు నాకొచ్చింది, నీ భర్తగారు నిన్ను పరీక్షించమని నన్ను పంపాడు, నీ ధర్మం నీ నిష్ఠ నీ పాతివృత్యం పరీక్షించమని పంపితే ఈ రూపంలో వచ్చాను, నువ్వేమో తొందరపడి నన్ను చెప్పించావు. పరస్త్రీని తల్లిలో చూసేవాడిని నేను, ఎవరిని, నేను పరస్త్రీ మాతృబుద్ధించ కుర్వంతం సతతం సతి, ఎల్లవేళలా పరస్త్రీని తల్లిగా భావించి నమస్కరిస్తాను, అటువంటిది పరీక్షించడానికి వచ్చాను, నన్ను తొందరపడి చెప్పించావు, క్షయరోగంతో నేను తట్టుకోలేనమ్మా, నన్ను రక్షించన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ జాలిపడి, అయ్యయ్యో ధర్మదేవతని ఇలా చెప్పించానా, ఇదేదో శివలీల, చాలా పొరపాటు జరిగింది, ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నా, నీకు క్షయరోగం వస్తుంది కానీ ఎలా వస్తుందో చెబుతాను. కృతయుగంలో ధర్మదేవత నువ్వు నాలుగు పాదాల మీద ఉంటావు, త్రేతాయుగంలో కొంచెం క్షయం పొందుతావు, క్షీణించి మూడు పాదాలతో నడుస్తావు, ద్వాపర యుగంలో రెండు పాదాల్లో నడుస్తావు, సగం క్షీణించుతావు, కలియుగంలో మూడు పాదాలు పోయి ఒక్క పాదమే మిగులుతుంది, ఆ ఒక్క పాదం గుంటూరులో ఈ పురాణం వినేవాడి దగ్గర ఉంటుంది, మిగతాదంతా క్షయ. ధర్మదిలాగా క్షయం పొందుతుంది, నువ్వేమవ్వవు కానీ ధర్మమే క్షయము వృద్ధి పొందుతుంది. మళ్ళీ కృతయుగంలో నాలుగు పాదాల మీద నడుస్తావు. కలిశేషే అఖిలాశ్చిన్న, ఇంకో గొప్ప మాట, కలియుగం చివరి భాగంలో పూర్తిగా ధర్మనాశనం అయిపోతుంది. ఒంటి పాదం మీద నడుస్తుంది కదా ఇప్పుడు, ఇంకా కొంతకాలం పోతే పూర్తిగా ధర్మం నశిస్తుంది, ఇలా ఇలా పెరిగిపోతుంది. అప్పుడు పూర్తిగా ధర్మనాశనం అవుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు కలికి పేరుతో వచ్చి కలి నదుపులో పెట్టి పాపాత్ములందరినీ పట్టపట్టపట్టపట్ట ఇంటికి పారేస్తాడు. ధర్మం నాలుగు పాదాలే నిలబడుతుంది, మళ్ళీ పరిపూర్ణుడు అవుతావు, ఇలా వృద్ధిక్షయాలు వస్తాయి నీకు. అనగానే ఓ పతివ్రత తరుణి శిరోమణి, నీకు శుభం కలిగిస్తున్నాను అని వెంటనే ఆయన వచ్చి, పిప్పలాదా నువ్వు పరీక్షించమంటే పరీక్షించి అనవసరంగా నేను కొంత శాపానికి గురయ్యాను, నీవు నీ తపశ్శక్తిని వ్యర్థం చేయటం లేదు కానీ నీ సంగతి నాకు తెలుసు, ఇదిగో నీకు ఈ క్షణమే 30 సంవత్సరాలు శాశ్వతముగా ఉండే వరం ఇస్తున్నాను అని చేత్తో పిప్పలాదు అని నిమిరాడు. వెంటనే పిప్పలాదుని 30 ఏళ్ళు పడుచుగా మారిపోయాట. ఆయన యావజ్జీవితం 30 ఏళ్ళ కుర్రాడి కిందే ఉండడం మొదలెట్టాడు. పద్మ నువ్వు కూడా ఎప్పుడు అలాగే ఉంటావని ఆవిడికి వరం ఇచ్చాడు. మీరిద్దరూ జలాది దేవతలై జలంలో ఉండండి, ప్రజలు వచ్చి వేసే మట్టిని ఆహారంగా సేకరించి ప్రజలను అనుగ్రహించండి అనగా పద్మావతి భర్తకేసి తిరిగి, ఏమండి ఇంత పతివ్రతనే మిమ్మల్ని సేవించాను కదా, ధర్మదేవత మనల్ని అనుగ్రహించాడు, మనం యవ్వనం పొందాం, మరి మా తల్లిదండ్రులు చచ్చిపోయారని మా అన్నదమ్ములు ఏడుస్తున్నారు. తల్లిదండ్రుల సంగతి ఏమిటంటే వాళ్ళు చావలా, అల్లుడు డబ్బు లేనివాడు అని పిచ్చ జబ్బు పెట్టుకుని చచ్చినట్టు అయ్యారు వాళ్ళు, వాడిని మళ్ళీ బతికిస్తున్నాను, ఇదంతా నా మాయ అని అనరణ్యుడు తన మహామహిమతో పిప్పలాదుడి ఆ అత్తమామల్ని, అంటే అనరణ్యుడిని, అనరణ్యుడి భార్యని పిప్పలాదుడు భూలోకానికి తెప్పించాడు. వాళ్ళు తిరిగి వచ్చేశారట. అప్పుడు ఆమె సోదరులు సంతోషించారు. ఆనాడు పిప్పలాదుడనే మహర్షి ముసలాడని అందరూ భ్రమించారు, కానీ పద్మాదేవి ఆయన్ని సేవించింది, దాంతో చచ్చిన తన తల్లిదండ్రులు బతికించుకున్నది, తాను శాశ్వతంగా యవ్వనంతో ఉన్న భర్తతో సుఖం పొందుతోంది, సోదరులకి ఆనందం ఇచ్చింది, ధర్మదేవతని అదుపులో పెట్టగలిగింది. ఇదిగో నీ కూతురు పార్వతి కూడా పద్మ లాంటిది, చాలా గొప్పది, ఈశ్వరుడు లాంటి వాడిని పట్టుకుంటుంది, ఈశ్వరుడికి ఈశ్వరత్వం ఇచ్చేవిడ కాబట్టి తొందరపడి ఆయనకి డబ్బు లేదనుకోకు, ముసలాడని ఆ రాజుగారు ఏడ్చినట్టుగా మీరు ఏడవకండి, ముసలాడు అనుకుని ఆ రాజుగారి భార్య గుండాకి చచ్చిపోయినట్టుగా నీ భార్య కూడా గుండాకి చచ్చిపోకుండా ఉంటే బండరాళ్ళుగా ఉన్న మీరు తపస్సు పండి ముక్తి పొందుతారు అని సప్త ఋషులు ఈ అద్భుతమైన గాథ చెప్పారు. ఈ గాథ ఎందుకు చెప్పానంటే ఇది గురువారం నాడు చెప్పారట వాళ్ళు. గురువారం నాడు ఈ కథ విన్నటువంటి వాళ్ళు సంపూర్ణంగా గురుకటాక్షం పొందుతారు, కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, ఆనంద వృద్ధి, చివరిన ముక్తి లభిస్తాయి. మీ అందరికీ ఈశ్వరానుగ్రహంతో ముక్తి లభించుగాక. రేపు అద్భుతమైన మిగతా కథా విశేషాలతో కలుసుకుందాం. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.